చెప్పులందున్ ఈ గురువు ఉన్నారే, ఈ గురువు గారు డబ్బుల కోసం పాఠం చెబుతాడు. ఈయనకి ఎంతసేపు జీతం కావాలి, జీతం కోసం పనికి మాలిన చదువులు చెబుతున్నాడు. మా తండ్రి దగ్గర హిరణ్యకశిపుడి దగ్గర సొమ్ము తిని హిరణ్యకశిపుణ్ణి దేవుడని పొగుడుతాడు, లేదా డబ్బు సంపాదించండి అంటాడు, లేదా సుఖాలు అనుభవించండి అంటున్నాడు. వీడు మంచి చదువు చెప్పడంలా చెప్పే చదువు మనల్ని నాశనం చేసే చదువు, భ్రష్టుల్ని చేసే చదువు, సర్వకాల సర్వావస్థలలో రోగాలు వచ్చే చదువు చెబుతున్నాడు. ఈ చదువులలో పడి ఎంతోమంది నశించిపోతున్నారు. మన తోటి పిల్లల్ని చూచాం కదా, వాళ్ళల్లో ఒక్కడు సుఖపడుతున్నారా? కంటిరే మనవారు గృహస్థులై విఫలులై గై కొన్న వెర్రితనము. ఈ గురువులు చెప్పిన చదువులు చదువుకుని మనలో మన తోటి వాళ్ళు ఎంతోమంది పెద్దవాళ్ళయి ఉద్యోగాలు చేసుకుంటూ పనికి మాలిన చదువులు చదివి పనికి మాలిన ఉద్యోగాలతో పనికి మాలిన సంపదలు సంపాదించి సంసారంలో పడి విఫలులై చివరికి నశించిపోతున్నారు. అటువంటి చదువు మనకొద్దు. నేను మీకు ఒక మంచి చదువు చెబుతాను, నేను చెప్పే చదువు వినండి, మీరు తరిస్తారు, లేకపోతే భ్రష్టులైపోతారు. ఎంత చదువుకున్నా ఎంత పండితుడైనా కొన్నింటికి అలవాటు పడిపోతున్నాడు. అందులో ముఖ్యమైనది హాలాపానం. హాలాపాన విజృంభమాణమద గర్వాతీత దేహోల్లసద్బాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేచమున్వేళ నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేలా కృష్ణ కురంగ శాపకముగున్ హీనస్థితింగంటిరే. ఎంత పండితుడైనా ఎంత చదువుకున్నవాడైనా ఎంత సంపాదించిన వాడైనా మద్యపానమనే మత్తులో పడిపోయి లేదా ధూమపానమనే వ్యసనంలో పడిపోయి స్త్రీ కడగంటి చూపుకు లొంగిపోయి ఆకర్షణకి గురైపోయి లేడి పిల్లల కొంగుబుచ్చుకు తిరుగుతూ ఈ సంసారంలో నిరంతరం లోలత్వంలో పడి సుఖములనుకుని దుఃఖాల పాలైపోతున్నాడు, రోగాల పాలైపోతున్నాడు, చివరికి నశించిపోతున్నాడు. వీడికి మదం, గర్వం, అహంకారం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మాట వరసకు కూడా చిత్తశుద్ధి ఉండడం లేదు. ఇలాంటి ఈ నీచ స్థితిలో పడిపోవడం కావాలా, లేక నేను చెప్పిన మాట విని హరినామస్మరణ చేసి తరించాలనుకుంటారో? నా మాట వినండి. అబ్బో, కొన్ని లక్షల మందిని చూశాను నేను, మీరు కూడా నా మాట వినండి. భవతామపి భూయాన్వే యది శ్రద్ధతే వచ వైశారధీధి శ్రద్ధాత స్త్రీ బాలానాంచమే యథ. వాడు వీడు అనే తేడా లేకుండా, ఆడ మగ నరుడు పామరుడు అనే తేడా లేకుండా నాలాగే అందరూ హరిస్మరణ చేసి తరించవచ్చు. హరిస్మరణకి ఆడా మగ అనే తేడా లేదు. హరిని పూజించడానికి స్త్రీ పురుష భేదం లేదు. సాలగ్రామాన్ని పూజించడానికి స్త్రీ పురుష భేదం లేదు, నపుంసక భేదం లేదు, కులమత భేదం లేదు. మీరందరూ నాలాగే ఒక అసుర బాలుడనైన నేను, నీచుడైన హిరణ్యకశిపుడి కొడుకునైన నేను హరిస్మరణ చేసి ఎంత హాయిగా ఉంటున్నానో అలాగే ఉండవచ్చు. నన్నే అనుగ్రహిస్తున్న స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. నా మాట వినండి. మనకి పుట్టిన దగ్గర నుంచి కొన్ని వికారములుంటాయి. ఆ వికారములు పొమ్మంటే పోవు. జన్మాద్యాహ షడిమే భావాహ తృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా. సమయం రాగానే చెట్లు పెరిగి వాటికి పళ్ళు వస్తున్నాయా లేదా? ఓ మామిడి చెట్టు నాటాం, దాన్ని ఎవడు పెంచి పెద్ద చేస్తున్నాడు? అడవుల్లో ఎన్నో చెట్లు పెరుగుతున్నాయి, అవి పుట్టాయి, పెరిగాయి. సమయం రాగానే పూత వస్తోంది, ఆ పూత కాతగా మారుతోంది, అందులోంచి రకరకాల పళ్ళు వస్తున్నాయి, మళ్ళీ ఆ పళ్ళు విత్తనములు అవుతున్నాయి, ఆ విత్తనములు మళ్ళీ చెట్లను ఇస్తున్నాయి, ఆ చెట్లు మళ్ళీ పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ఇదంతా కాలప్రభావం. అలాగే మనం అవునన్నా కాదన్నా మనకి కాలప్రభావంతో జన్మ వస్తోంది. జన్మ రాగానే మనకు ఆరు వికారములు ఉంటాయి. అందులో మొదటిది జన్మ, పుట్టడం ఒక వికారం. రెండోది ఏంటి? అస్తిత్వం, ఉండడం. పుట్టాక కొంతకాలం ఉండాలిగా, ఉండి మనం ఏదో పొడుగు పెరగడమో పొట్టెవడమో లేక తుమ్మడమో దగ్గడమో రోగంతో ఆరోగ్యంతో మొత్తం మీద శరీరానికి ఒక అస్తిత్వం ఉన్నది. క్రమంగా ఏమవుతుంది? ఇంత పిల్లవాడిగా ఉన్నవాడు వృద్ధి పొందుతాడు. దీనికి మూడవ వికారం అని పేరు. ముందు పుట్టడం, ఆ తర్వాత అస్తిత్వం, మూడవది వృద్ధి, ఇంకా నాలుగోది ఏంటి? వృద్ధి తర్వాత పరిణామం. పరిణామం అంటే ఏమిటి? పెరిగే కొద్దీ ముందు మొగాడైతే మూతి మీద మీసాలు వస్తాయి, గడ్డాలు వస్తాయి, జుట్టు పెరుగుతుంది, ఏవో రకరకాల మార్పులకు గురవుతాడు. అలాగే స్త్రీలైతే వాళ్ళు యవ్వనంలోకి రాగానే శరీరంలో మార్పులు వస్తాయి. వీటన్నిటికీ పరిణామములు. ఈ యవ్వనంలో ఉన్న మార్పులు మళ్ళీ వార్ధక్యంలో మారిపోతాయి. వార్ధక్యంలో యవ్వనంలో ఉన్నట్టుగా అందమైన నల్లైన జుట్టు ఉండదు. కొందరికి ఊడిపోవచ్చు, లేదా తెల్లబడిపోవచ్చు. ఈ తెల్లబడిపోయిన జుట్టుకి మళ్ళీ నల్ల రంగు వేసుకోలేక నానాబాధ పడవచ్చు. మొత్తం మీద వార్ధక్యంలో మళ్ళీ శరీరం పరిణామమే కదా, ఇది క్రమంగా మార్పు వస్తుంది. ఈ యవ్వనంలో ఉన్నటువంటి అవయవాలలో ఉన్న పటుత్వం వార్ధక్యంలో ఉండదు. అవయవాలు శిథిలం అయిపోతాయి, కృంగిపోతాయి, చర్మం ఇలా కిందకి జారిపోతుంది, అవయవాల్లో శైథిల్యం వస్తుంది, ఆయాసం ముక్కిసా పెరిగిపోతాయి. ఇదంతా పరిణామం. ఆ తర్వాత అదేమిటి, క్షీణించిపోతాడు. యవ్వనంలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు అన్నం తిని, ఇప్పుడు అదే వార్ధక్యంలోకి వచ్చేసరికి శరీరం దుర్బలమైపోయి చెవుల శక్తి క్షీణిస్తుంది, అంటే చెవుడు వస్తుంది. ముక్కుల్లో వాసన చూసే శక్తి తగ్గిపోతుంది, కంటికి చూపు తగ్గుతుంది. ఇంద్రియాలన్నిటికీ లక్షణం ఏమిటనమాట, క్షయం, వాటి శక్తి తగ్గడం. ఇంకా ఆఖరిది వినాశం, శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ విధంగా జన్మ, అస్తిత్వం, వృద్ధి, పరిణామం, క్షయం, వినాశం, వీటికి షడిమే భావ, షడ్భావములు అంటారు. ఈ ఆరు ఊర్ములు లేకుండా ఉండవు, పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంటాయి. వీటితో మనం బ్రతకడమేనా, మనం బ్రతకడం కోసం బ్రతకడమా, లేక వీటి కోసం బ్రతకడమా, లేక ఇటువంటి దౌర్భాగ్య బ్రతుకు లేకుండా పరమాత్మ కోసం అంకితమై శాశ్వతమైన కైవల్యం పొందడమో ఆలోచించండి. యదధ్యర్థ్యేహ కర్మాణి విద్వన్మాన్య సకృన్నరః కరోత్యతో విపర్యాసం అమోఘం విందతే ఫలం. ఈ లోకంలో పుట్టాక ప్రతి జీవికి తన తెలివితేటల మీద అహంకారం పెరుగుతుంది. అంటే నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి, నాకు తెలివి ఎక్కువ, నేను చేసినట్టు ఇతరులు ఆ పనులు చేయలేరు. ఈ విధంగా తనను తాను గొప్పవాడిగా భావిస్తాడు. అలా భావించకుండా ఉండలేడు మనిషి. ఎవడైనా అవ్వండి, వాడు వీడిని తేడా లేదు. నా వృత్తిలో నేనే గొప్పవాడిని, వాడికి ఏం రాదండి, నాకు బాగా వచ్చండి అంటాడు. ఆఖరికి మంచినీళ్ళు తెచ్చేవాడు కూడా, నేను తెచ్చినంత బాగా గురువుగారికి మంచినీళ్ళు ఎవరన్నా తెస్తారా అనుకుంటాడట. అంటే వాడి రంగంలో వాడు తన తాను పండితుడని అహంకరిస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, సుఖభోగాలు పొందడానికి ప్రయత్నిస్తాడు, డబ్బు సంపాదించాలనుకుంటాడు, కర్మలు విపరీతంగా చేస్తాడు. పండితుడిగా భావించడం వల్ల తనను గొప్పవాడు అనుకోవడం వల్లే వాడు పనులు చేస్తున్నాడు. పనులు ఎందుకు చేస్తున్నామంటే ఇతరుల మెప్పు పొందడానికో, మనం గొప్పవాళ్ళు అవ్వడానికో. ఇప్పుడు ఈ కర్మల వల్ల ఏమవుతుంది, సుఖము కోసం కర్మ మొదలెడతాడు, కానీ సుఖం ఎప్పుడు ఇవ్వదట. ఉదాహరణ కోసం, ఒక వ్యక్తి తినడం దేనికి తింటున్నాడు, తింటే కడుపు నిండి శరీరానికి ఆరోగ్యం వస్తుంది, సుఖంగా ఉంటుందని. ఆ తిండే ఒక్కొక్కసారి వాడికి విపరీతమై అనారోగ్యం తెచ్చిపెడితే, చిచ్చి నాకు వద్దు బాబాయ్ అంటాడు. మళ్ళీ జీవితంలో తిన్నంటాడు. ఓ టీ తాగాడు ఒక తోట ఒక ఆయన, ఇంక నేను జీవితంలో ఈ టీ తాగనండి అన్నాడు. ఆయన ఒక గంటలండి, మళ్ళీ మామూలు తర్వాత. ఈ విధంగా సుఖము అనుకుని తాను పుచ్చుకున్న ఈ ఆహారాది పదార్థములు వీడికి సుఖం ఇవ్వడం లేదు సరికదా, దుఃఖమే ఇస్తాయి. దానికి ఉదాహరణ చెప్పాడు ప్రహ్లాదుడు. పూర్వం ఒకప్పుడు పురూరవుడనే చక్రవర్తి ఉన్నాడు. ఆ పురూరవ చక్రవర్తి ఊర్వశిని చూడగానే సుఖం కలుగుతుందని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరికి ఊర్వశి వల్ల అతనికి సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా, ఏడుస్తూ కూర్చుని పిచ్చాడైపోయాడు. కురుక్షేత్రంలో పిచ్చాడై తిరిగాడు. అలా పిచ్చాడు ఎందుకంటే ఊర్వశి ఎంతకాలం ఉంటుంది, అది దేవకన్య వెళ్ళిపోయింది. పోని దేవకన్య వెళ్ళిపోయింది కాబట్టి పిచ్చాడయ్యాడండి. మా ఆవిడ అలా వెళ్ళదండి అంటే మీ ఆవిడ వెళ్లకుండా ఎక్కడికి వెడుతుంది, ఆవిడ యముడి దగ్గరికి వెడుతుంది. లేదా నువ్వు ముందు పోతే ఆవిడ ఆడవచ్చు, లేదా నువ్వు ముసలాడు అయిపోతే, అయ్యో మా ఆయన మంచి నవయవనంలో గిరదాల జుట్టుతో ఉన్నాడని పెళ్లి చేసుకున్నానండి, ఇలా ముసలాడు అయ్యాడు, జుట్టు ఊడిపోయిందండి, వాడితో ఏం కాపురం చేస్తానండి అనొచ్చు. ఈ విధమైన మార్పులు మొత్తం మీద సుఖమనుకున్నవి మనకి దుఃఖమే ఇస్తూ ఉంటాయి. కాబట్టి కర్మలు చెయ్యడం వల్ల సుఖము రాదు ఎప్పుడు, చివరికి కర్మ పరిణామము దుఃఖమే. కాబట్టి విపరీత ఫలితం పొందుతున్నాడు తప్ప సరి అయిన పరిణామం పొందడు, దాని ఫలితము పొందడు. ఇందులో సందేహం లేదు. సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః సదా పునోతీహ యా దుఃఖం అనీహాయాహ సుఖావృతః. ఈ జనులు కర్మలలో ప్రవృత్తులు అవుతారు. అంటే పని చేయకుండా ఒక క్షణం ఉండలేడండో, ఏదో ఒక పని చేస్తాడు సుమా. ఇప్పుడు దగ్గారు అది పనే, గోక్కున్నాం అది పనే. అంటే పుట్టిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా, మళ్ళీ శరీరం విడిచిపెట్టేదాకా పని చేయకుండా ఎలా ఉండగలుగుతాం? అరే నిద్రపోవడం కూడా పనే, కాకపోతే పనికి మారిన పని ఎక్కువసేపు నిద్రపోతే. కాబట్టి కర్మలలో ప్రవృత్తులై తీరతారు జీవులు. ఈ కర్మ ప్రవృత్తి దుఃఖమిస్తుంది. దుఃఖం తప్పించుకోవడం కోసం సుఖం పొందడానికి మళ్ళీ కర్మలు అడుగు పెడతాడు. అంటే దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఈ దారిద్ర్యం పోయి డబ్బు వస్తే సుఖం పొందుతాను అని డబ్బు కోసం, దారిద్ర్య నాశనం కోసం పనిలో అడుగుపెట్టాడు. కొంతకాలం పోయాక డబ్బు వచ్చింది. నా దగ్గరికి చాలామంది వచ్చి ఏ డబ్బు లేని రోజుల్లో సుఖంగా జబ్బు లేకుండా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక అన్ని జబ్బులేనండి, మొగుడు పెళ్ళాల మధ్య తగాదా, పిల్లల మధ్య తగాదా, అన్నీ గొడవలే అన్నాడు. పిఠాపురంలో నేను చాలా అద్భుతంగా పురాణాలు చెబుతున్న రోజుల్లో నేను చెప్పింది 10 ఏళ్ల క్రితం. ఒక ఆయన రోజు పాదాలు ఒత్తేవాడు, పాపం ఎంతో భక్తితో కాళ్ళు నొక్కకుండా వెళ్ళేవాడు కాదు, నేను వద్దన్న వినిపించుకునేవాడు కాదు. ఆయన ఒకరోజు ఏడుస్తూ వచ్చాడు, నాకు 4 ఎకరాల పొలం అండి, నా కన్న కూతుళ్ళు 3, అందులో పెద్ద కూతురు తక్కిన కూతుళ్ళకి ఆస్తి పంచిపెడుతుందేమో అమ్మ అనుకుని వాళ్ళ అమ్మకి విషం పెట్టి చంపేసిందిట. జరిగింది ఇది. నా కూతురు సుఖం ఇస్తుందనుకున్న కూతురే నేను కష్టపడి 4 ఎకరాలు సంపాదించాను, 3 ఎకరాలు 3 ఇచ్చాను, ఇంకొక ఎకరం మేము మా దగ్గర అట్టే పెట్టాము, ఆ ఎకరం మేము తెచ్చాక ఆ 3కి పంచుదామని అనుకున్నాం, ఈలోపు ఈ ఎకరం కాస్త ఎక్కడ మా అమ్మ మిగతా వాళ్ళకి ఇస్తుందోనని కూతురు విషం పెట్టిందిట. ఆయన ఎంత దుఃఖం పొందాడు అంటే, ఇప్పుడు ఈ భార్య ఆ కూతురు వాళ్ళకేదో సుఖం పెడదామని సంపాదించిన పొలం, వాళ్ళని దుఃఖం నుంచి తప్పించి డబ్బు వస్తే ఆనందపడతాం అనుకున్న డబ్బు ఆయనకి ఎంత కష్టం కలిగించిందో తెలుసా. ఆ మనిషి ఎంతో బాధపడ్డాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళాను అక్కడికే ఉపన్యాసానికి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, రాగానే ఏం చేస్తామండి గురువుగారు, కర్మ అనుభవించాలండి, మా ఆవిడికి విషం పెట్టి చంపింది కూతురు కదానని ఎక్కడా బయట చెప్పుకోలేక మేము తగలబెట్టేసాం మా ఆవిడ్ని, నా కూతురికి పిచ్చెక్కిపోయిందండి, పాడైపోయి చచ్చిపోయిందండి అన్నాడు. మళ్ళీ ఈసారి ఆ పెద్ద కూతురు పోయింది. ఈ తల్లికి విషం పెట్టినవాడిని సుఖపడ్డ. ఇది నేను యథార్థముగా చెబుతున్నమాట, రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నమాట. మాలాంటి వాడికి అసత్యం ఆడవలసిన అవసరం లేదు. అంటే దుఃఖం తప్పించుకుని సంపాదన వస్తే సుఖం వస్తుందనుకుని 4 ఎకరాలు సంపాదించాడు ఆయన కష్టపడి. ఒక వ్యవసాయపు కూలి 4 ఎకరాలు సంపాదించాడు. ఆ 4 ఎకరాలు ఆయనకేమి సుఖం ఇచ్చాయి, భార్యని చంపాయి, చివరికి కూతుర్ని చంపాయి. కాబట్టి ఒక్కొక్కప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి సుఖం పొందడానికి కర్మలు ఆచరిస్తాడు, చివరికి ఆ కర్మ మళ్ళీ దుఃఖంలోనే పారేస్తుంది. అందుకే ఏం చెప్పాడనమాట, సదాప్నోతీహయా దుఃఖం అనీహాయాహ సుఖావృత. ఎప్పుడు కర్మ చెయ్యడం ఉన్నది, ఇహలోకములో కర్మలు ఎప్పుడు సుఖమునివ్వవు, దుఃఖమే ఇస్తాయి. కేవలం కర్మ లేకుండా అనగా ఏ కర్మ చేసినా భగవదర్పణంగా పవిత్రంగా చేస్తే, భగవత్ కార్యక్రమములకు మన జీవితాన్ని ఎక్కువ కాలం వెచ్చిస్తే అవి తాత్కాలికంగా దుఃఖంగా ఉన్నా చివరికి సుఖమిస్తాయి, అంత్యకాలంలో సుఖమిస్తాయి, పరమాత్మ సుఖాన్ని ఇస్తాయి. మీరు ఎప్పుడైనా హాయిగా భగవత్ కథలు విన్నప్పుడు వచ్చిన ఆనందం, ఈరోజు కలిగిన ఆనందం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏం తిన్నా వస్తుందో, మీకు జీడిపప్పు తింటే వస్తుందా, ఆ జీడిపప్పు కాదు బోడిపప్పు, కానీ భగవంతుని కథే నిజమైన జీడిపప్పు. దీనివల్ల వచ్చిన ఆనందం దానివల్ల రావటం లేదని మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి కర్మలు భగవత్ పరముగా భగవద్ అర్పణముగా చేస్తేనే సుఖం, లేదా వాడికి దుఃఖమే. ఈ లోకంలో దుఃఖం, సర్వదా దుఃఖం, శరీరం విడిచిపెట్టాక దుఃఖమిస్తాయి. కామాన్ కామయతే కామ్యై యదర్థమిహ పురుష సవై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ. ఈ లోకంలో మనుష్యులు ఎన్ని కర్మలు చేసినా దానివల్ల దేహమే వస్తుంది, భోగములే వస్తాయి. అసలు భోగములు కోరుకునే పనులు చేస్తారు. ఈ దేహము శాశ్వతం కాదు, భోగము శాశ్వతం కాదు, మిగిలేదల్లా చివరికి మనం భగవద్ధ్యానం చేసిందే మిగులుతుంది. శాశ్వతానందం భగవద్ధ్యానమే ఇస్తుంది. దీనికి ఉదాహరణగా, అంటే మనం భగవద్ధ్యానం చేసి తరించాలంటే మొదటిది గురు శుశ్రూష. ప్రహ్లాదుడు భాగవత ధర్మాలు చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పినవి పోతన గారు అయితే వచనంలో చెప్పారు, వ్యాసులు వారు శ్లోకంలో చెప్పారు. మొదటిది గురు శుశ్రూషే చెప్పాడు ఆయన. గురువు అంటే ఇందాక చెప్పిన పాఠాలు చెప్పిన వాళ్ళు కాదు, వాళ్ళు అధ్యాపకులు, టీచర్స్ ఓన్లీ. ఆ టీచర్స్ ఏవో ఫీచర్స్ చెబుతారు, ఆ ఫీచర్స్ మన నేచర్ని మార్చవు. మనకు కావలసిందల్లా అధ్యాత్మ జ్ఞానమును బోధించే పరమ సద్గురువులు ఉన్నారే వారి శుశ్రూష. మొదటిది గురు శుశ్రూష. అప్పుడు గురువు వీణ్ణి నిరంతరం తరగని మార్గంలో ప్రవేశపెడతాడు. నారదుడు నాకు అలాంటి బోధ చేశాడు. పూర్వం నరనారాయణులు నారదుడికి బోధ చేశారు, ఆ నరనారాయణులు చేసిన బోధని నారదుడు నాకు చెప్పాడు. అందువల్లే నాకు ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆయన శుశ్రూష కడుపులో ఉండి చేయటం వల్ల హరినామస్మరణ వచ్చింది. ఆ తర్వాత రెండో పని ఏం చెయ్యాలి అంటే సర్వలాభ సమర్పణ. మనకి ఏమొచ్చినా ఆఖరణ ఇది కృష్ణార్పణ వస్తు అనాలి. అన్నం తిన్నాం, కృష్ణార్పణ వస్తు మనస్ఫూర్తిగా, మళ్ళీ డబ్బు సంపాదించాం, ఇది నాదే పరమాత్మ అంతా నీదే అని కృష్ణార్పణ వస్తా అనుకో, అప్పుడు దీంతో నీకే బంధం ఉండదు. ఏ పని చేసినా హరి సమర్పణ బుద్ధితో, సర్వలాభాన్ని ఆయనకి సమర్పణ చేయడం అనే బుద్ధితో చెయ్యాలి. మూడవది శ్రీహరి కథాశ్రవణం. భగవంతుని కథలు వీలున్నంత వరకు వినాలి. ఆయనకి సంబంధించిన కథలు వినడం వల్ల మాత్రమే తొందరగా తరిస్తాం. నాలుగవది తీర్థయాత్రలు. వీలున్నంత వరకు చచ్చేదాకా చేయమన్నాడంతే. ఆఖరికి కాశీ విశ్వనాథుడు కూడా, ఏది కాశీలో శాశ్వతంగా అందరినీ ఉండి తరించమని చెప్పే విశ్వనాథుడు గంగాదేవిని, కుమారస్వామిని, పార్వతీదేవిని వెంట పెట్టుకుని యాత్రలు చేసినట్టుగా కాశీఖండంలో ఉంది. అంటే శివుడు కూడా తీర్థయాత్రలు చేయాలా? ఆయనే చేశాడు. తీర్థయాత్రలు ఆయన చేస్తే కానీ వీళ్ళు చెయ్యరు, వీళ్ళు చెయ్యకపోతే తరించరు. అసలు ఇంకో రహస్యం చెప్పనా? నిరంతర తీర్థయాత్రలు చేసిన వాడికే కాశీవాస ఫలితం వస్తుంది. నేను చెప్పిన మాట ఇటు శివపురాణంలో ఉంటుంది, భాగవతం దేవీ భాగవతంలో ఉంటుంది, కాశీఖండంలో ఉంటుంది. అందుకే ప్రహ్లాదుడు నాలుగవది తీర్థయాత్రలు చెప్పాడు. చెప్పడమే కదా ఆయన చేశాడండో. దేవీ భాగవతంలో ఏడో స్కంధం ఉంది. ఆ ఏడో స్కంధంలో ఒకసారి చ్యవన మహర్షి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఆయనకి నమస్కరించి, అయ్యా మీరు ఎందుకు వచ్చారండి, దేవతల యొక్క గూఢచారిగా వచ్చారా లేక నన్ను చూద్దామని వచ్చారా అంటే, లేదయ్యా నైమిషారణ్యం వెళ్ళాను, అక్కడ చక్రతీర్థంలోకి దిగాను, ఆ చక్రతీర్థంలోంచి డామని పాతాళంలో పడిపోయాను, హఠాత్తుగా కావాలని రాలేదు, పొరపాటున ఆ కొండంలోంచి ఇక్కడ పడ్డానన్నట్ట. అప్పుడు ఆయన, ఓహో ఎందుకు వచ్చారా మీరు, నాకు ఒక అనుమానం అండి, మీరు మీ శక్తితో ఇంద్రుణ్ణి బంధించారు కదా, ఇంద్రుడంతటి వాణ్ణి బంధించేంత శక్తి ఉన్న మీకు తీర్థయాత్రలు ఎందుకండి, అది కూడా కాలినడకతో ఎందుకండి అన్నాడు. చ్యవనుడు తలుచుకుంటే ఇంద్రుణ్ణి బంధించాడు కదా, వైకుంఠానికి వెళ్ళగలడు ఆయన, అయినా తీర్థయాత్రలు నడుస్తూ చేస్తున్నాడు. కారణం ఏమిటని అడిగితే, పిచ్చివాడా ఈ మహిమలతో తీర్థయాత్రలు చేస్తే సంపూర్ణ ఫలితం రాదు, నాకున్న శక్తిని నమ్ముకుంటే ఈ శక్తి కొంతకాలం పోయాక పోతుంది, అదే తీర్థయాత్రలు చేస్తే ఆ శక్తి వైకుంఠం ఇస్తుంది. మోక్షం పొందాలంటే ఎంత శక్తి ఉన్నా, ఎన్ని మహిమలున్నా, ఇంద్రుడంతటి వాణ్ణి బంధించే శక్తి ఉన్నా వాడు తప్పక తీర్థయాత్రలు చెయ్యాలి. భూమి మీద పుట్టాక ఎవడైనా తీర్థయాత్రలు చెయ్యవలసిందే. అప్పుడు ప్రహ్లాదుడు ఎలా చెయ్యాలని అడిగితే, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థంచ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యామహీతలే. ముందుగా నైమిషారణ్యానికి వెళ్ళాలి, ఆ తర్వాత కాశీలో ఉన్న మణికర్ణిక దగ్గర ఉన్న చక్రతీర్థంలో స్నానం చేయాలి, ఇంకా భూమండలంలో అనేక తీర్థయాత్రలు ఉన్నాయి, అవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు చేసినట్టుగా దేవీ భాగవతం ఏడవ స్కంధంలో ఉంది. కాబట్టి ఆ విషయం తెలుసున్న జ్ఞాని గనక చిన్నప్పుడే చెప్పాడు ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని. అందుకే మీరు కూడా రేపు అక్టోబర్ 14న మా బాలకృష్ణ గారి యొక్క హయాంలో ఇక్కడ జ్యోతిర్లింగాలకు 4 ఇంటికి పెడుతున్నాం. అందులో పార్లే వైద్యనాథుని దగ్గర 5 రోజులుండి దానితో పాటు కృష్ణేశ్వరుడు, విశాలకే కృష్ణేశ్వరుడు అని పేరున్నటువంటి స్వామివారిని, నాసికా త్ర్యంబకేశ్వరుణ్ణి, డాకిని భీమశంకరుణ్ణి చూస్తాం. అంటే ఒకేసారి 4 అన్నమాట, 4 జ్యోతిర్లింగాలు చూసి తిరిగి వచ్చే అపూర్వయాత్ర. అలాంటప్పుడు రండి, తరిస్తారు. ఇక్కడే ఉన్నారు కనుక వెళ్ళేటప్పుడు ఆయన చూసి ఆయనకి పేర్లు ఇచ్చి వెళ్ళండి శుభ్రంగా. లోకల్ యాత్ర భారతదేశంలో చూస్తే తరిస్తాం కనుక. ఎందుకు చెబుతున్నాం? ఇది ప్రహ్లాదుడు 4వది తీర్థయాత్ర చెప్పాడు, 5వది దానము చెప్పాడు, 6వది సత్సంగం, మహాత్ములతో స్నేహం చెయ్యండి. మీకు అనుమానం రావచ్చు, మనం రాక్షసులం కదా, మనం గనక ఇలాగే చేసి హరిస్మరణ చేస్తే రాక్షసులు స్వతఃసిద్ధంగా హరి విరోధులు గనక హరి మనల్ని అనుగ్రహించడేమో, ఆయనకి మనం శత్రువులమేమో అని మీరు అనుకుంటారేమో, ఆ బెంగక్కర్లా, ఆయనకి పక్షపాతం లేదన్నాడు ఆయన. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబుననెవ్వడైనా ధన్యత పొందున్. దానవులు, దైత్యులు, సర్పములు, మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఎవరైనా సరే శ్రీహరిని ధ్యానం చేసి తరించచ్చు, ఆయనకి పక్షపాతం లేదు. వాడెవడు, ఏ కులం, ఏ మతం, ఇవేమి ఆయనకి అక్కర్లా. కావలసిందల్లా హరిభక్తి మాత్రమే. హరిభక్తి మన దగ్గర ఉన్నదా, ఆయన వెంటనే దగ్గరికి తీసుకుంటాడు, వాడికి మోక్షమిస్తాడు, వాడిని అనుగ్రహిస్తాడు. ఆయనకి ఆ బెంగలేదు. నా మాట వినండి, నేను మీ అందరి చేత భజన చేయిస్తాను. శ్రీహరికి పాటలంటే చాలా ఇష్టం, హరి యొక్క భజన అంటే చాలా ఇష్టం. ఆయన భజనకి చిక్కినట్లు దేనికి చిక్కడు. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు శౌచముల దానశీలతకు దయన్ చిక్కడు, భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి. ఎన్ని వ్రతములు చేసినా, మేము ఏకాదశి వ్రతం చేశాం, ద్వాదశి వ్రతం చేశాం, ఉపవాసం ఉన్నాం అంటే ఈ వ్రతములకి అంత తేలిగ్గా దొరకడు అంటే మానేమని కాదు, అంటే వాటికి కూడా అంత తేలిగ్గా దొరకడు. యజ్ఞములు చేసినంత మాత్రం చేత దొరకడు. శౌచమునకు దొరకడు ఆయన. నిత్యం గంగా స్నానాదులు చేసిన, నిత్యం విభూతి పెట్టుకున్నంత మాత్రం చేత, నామములు పెట్టుకున్నంత మాత్రం చేత దొరకడు ఆయన. దానములు చేసినంత మాత్రము చేతనే దొరకడు. ఇవన్నీ ఉన్నప్పటికీ భక్తి ఉండాలి. భక్తి ఉంటే త్వరగా దొరుకుతాడు. ఇవన్నీ భక్తి ఉంటే రాణిస్తాయి అదనమాట. ఎన్ని గుణములున్నా భక్తి ఉంటే రాణిస్తాయి. భక్తి లేని ఈ మార్గములన్నీ వ్యర్థమైపోతాయి. భక్తికి హరి తొందరగా దొరుకుతాడు. భక్తి సులభుడాయన, భక్త సులభుడాయన. అందువల్ల నా మాట వినండి, తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యులకు మరల ఏకతమునకు రెండు విశేషము చెప్పెద పొండొల్లని వారు కర్మపుంజము పాలి. రండి మళ్ళీ మీరందరూ ఏకాంతానికి రండి. ఇప్పుడున్న పుస్తకాలన్నీ తీసి కట్టగట్టి మన గురువుగారి మొహం మీద కొట్టండి, ఏమయ్యా దరిద్రపు గురువా, ఇదేం పుస్తకాలు అని. ఆ పుస్తకాలు ఆచార్యునికి ఇచ్చేయండి అన్నాడు అంతే, గురువుగారికి ఇచ్చేయండి. నాతో పాటు ఏకాంత స్థలానికి రండి, మీకు విశేషం చెబుతాను. నేను చెప్పింది నచ్చలేదనుకో, నాతో రమ్మంటే రాలేదనుకో, ఇంత విని ఆయన అలాగే చెబుతాడులే, ఆయనతో మనం ఎందుకు వెళ్ళడం, మన ఇంట్లో కూర్చుని పురాణం వినడం మానేసి హాయిగా ఇంత భోజనం చేద్దామనుకుంటే పొండి కర్మపుంజము పాలయ్య అన్నాడు ప్రహ్లాదుడు. పొండొల్లని వారు కర్మపుంజము పాలై, మీ కర్మల వల్ల మీరే నశించండి పండి. ఈ భూలోకంలో ఉన్న పనికి మాలిన పనులు చేస్తూ వాటిల్లోనే కొట్టుమిట్టాడుతూ నశించిపోండి, నా మాట వినకపోతే పండి అనగానే వెంటనే వీళ్ళకు అనుమానం వచ్చింది. హరిస్మరణ చేయటానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ ఏమిటా కానీ అన్నాడు ఆయన. మేము ఎరుగుదాం, మాతో పాటే నువ్వు పుట్టావు, మాతోటే పెరిగావు, నువ్వేమీ ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటిది ఎప్పుడో నరనారాయణులకి శ్రీహరి నరనారాయణ స్వరూపుడని, ఆ నరనారాయణులు నారదునికి భక్తి మార్గం బోధించారని ఆ నారదుడు నీకు చెప్పాడంటున్నావు. అసలు నారదుడు ఎప్పుడొచ్చాడు మాకు తెలియకుండా ఏకాంతంగా నీతో ఏం మాట్లాడలేదే. నరనారాయణులనేవాళ్ళు నారదునికి భక్తి మార్గం బోధించడం ఏమిటి, ఆ భక్తి మార్గం నీకు ఆయన చెప్పడం ఏమిటి, ఆయన మంత్రోపదేశం చేయడం ఏమిటి, హిరణ్యకశిపుడికి తెలిస్తే నారదుడు తలకాయతే ఏం చెయ్యడు, నారదుడు వచ్చి మంత్రోపదేశం ఎప్పుడు చేశాడు, ఈ కథ ఏమిటి అని అడిగితే మాకు ఆశ్చర్యంగా ఉందంటే అసలు రహస్యం ఇప్పుడు చెబుతా వినండి అన్నాడు ఆయన. మా నాన్న 100 దివ్య సంవత్సరముల పాటు మందర పర్వతం మీద తపస్సుకు పోయాడు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి నేను బ్రహ్మవరాలు పొందుతాను అని మా నాన్నగారు మందర పర్వతం మీద తపస్సుకు వెళ్ళగానే ఆయన శరీరం మీద పుట్టలు పోసాయి, వెదురు చెట్లు మొలిచాయి, గడ్డి పెరిగింది, పాములు చేమలు దోమలు ఈగలు వెళ్ళాయి, ఆయన శరీరం అంతా పీల్చి పిప్పి చేశాయి, పిండి చేశాయి, అస్థిపంజనం అయిపోయాడు మా తండ్రి. ఇదంతా నారదుడు నాకు చెబితే తెలిసింది. అప్పుడు మా అమ్మ గర్భవతి, నా భర్త తిరిగి వచ్చేదాకా ప్రసవం పొందను అని భీష్మించు కూర్చుంది, మమ్మల్ని కడుపులో పెట్టుకుంది. ఆ సమయంలో ఇంద్రుడు ఐసర మధ్య అనుకున్నాడు, ఈ దుర్మార్గుడు తపస్సుకు పోయాడు, తపస్సులో వాడి శరీరం అంతా అస్థిపంజరం అయిపోయింది, వాడు చచ్చిపోయాడు, పర్వాలేదు అనుకున్నట్ట, అంటే అప్పటికింకా చచ్చిపోయాడు అనుకున్నాడు అండి ఇంద్రుడు కూడా. వాడు చచ్చిపోతే ఓ శని వదిలిపోయినట్టే, కానీ చచ్చే ముందు మాకు తంటా తెచ్చిపెట్టాడు. ఏమిటది, వాడి భార్య గర్భవతి, ఏదో ఒక సమయంలో ప్రసవించవచ్చు, ఎంతకాలం కడుపులో దాచుకుంటుంది పిల్లాన్ని, పురుడు వస్తుంది, వస్తే ఆ పుట్టేవాడు మళ్ళీ హిరణ్యకశిపుడు కొడుకు కనుక భయంకర రాక్షసుడు అవుతాడు, వాడితోటే పడలేకపోతున్నాం, వాడి కొడుకు ఇంకెంత గొప్పవాడు అవుతాడు, కాబట్టి ఈ కడుపులో ఉన్న పిండాన్ని కూడా చంపేస్తే బాగుంటుందనుకుని ఇంద్రుడు స్వర్గాన్ని విడిచిపెట్టి తన సైన్యాన్ని వెంట పెట్టుకుని దేవతల్ని వెంట పెట్టుకుని మా రాక్షసుల మీద దాడి చేశారు, రాక్షసుల్ని చితక్కొట్టి పారేశారు, కొందరు చచ్చారు, కొందరు పారిపోయారు. అప్పుడు ఇంద్రుడు మా అమ్మని చెయ్యొచ్చుకుని ఈడ్చుకుపోవడం మొదలుపెట్టాడు. గర్భవతి అయిన మా అమ్మ పరమపతివ్రత సిగ్గుపడుతూ ఏడుస్తూ, అయ్యో దిక్కు లేకుండా అయిపోయాను, అంతటి హిరణ్యకశిపుడి భార్యకి దిక్కులేదా అని కొరరి అనే పెట్ట ఏడ్చినట్టు ఏడ్చింది. ఇట్లా లకుముకి పెట్ట అని ఓ పెట్ట ఉంటుంది, ఆ పెట్ట తెగరుస్తుంది రాత్రిపూట, ఆ లకుముకి పెట్టలాగా ఏడ్చింది మా అమ్మ. సరిగ్గా ఆ సమయానికి నారాయణ స్మరణ చేసుకుంటూ వైకుంఠం నుంచి భూలోకానికి వస్తున్నటువంటి నారద మహర్షి టక్కన అక్కడ ఆగాడు. ఏయ్ ఆగో ఇంద్ర అన్నాడు. స్వర్భువనాథినాథ సురసత్తమా వెల్పులలోన మిక్కిలి నిర్భర మూర్తివి ఎంతయు వినీతుడవు. స్వర్గాన్ని భూలోకాన్ని పాతాళలోకాన్ని 3 లోకాలని పరిపాలించే మహానుభావుడివి నువ్వు. అందరికీ ధర్మం చెప్పవలసిన వాడివి. ఎవరైనా అధర్మ మార్గంలో నడుచుకుంటే అటువంటి వాళ్ళని శిక్షించవలసిన వాడివి. నీవు దేవతలకి నాయకుడివయ్యుండి, ప్రజా పరిపాలకుడివయ్యుండి, ఒక గర్భవతిని, అందులో నిండు గర్భవతిని, ఆడదాన్ని, ఏడుస్తున్నదాన్ని ఈడ్చుకుపోతావా? ఏమిటి దురన్యాయం, ఏమిటి దౌర్భాగ్యపు బుద్ధి? అసలు స్వర్గలోకాధిపతివా లేక కటిక క్రూరుడైన రాక్షసుడివా అని ఇంద్రుణ్ణి ధిక్కరించి అడిగాడు నారదుడు. అనగానే ఇంద్రుడు వణికిపోయి, నారద మహర్షి నన్ను దుర్బుద్ధి కలిగిన వాడిగా భావించసుమా, ఈ గర్భవతి మీద అత్యాచారం చేయడానికి పట్టుకెళ్లడంలా, మరెందుకు పట్టుకెడుతున్నావు? నాకున్నదల్లా ఒకటే భయం, అసలే హిరణ్యకశిపుడు దుర్మార్గుడు, వాడి కొడుకు ఈ గడుపులో పెరుగుతున్నాడు, ఈ పుట్టినవాడు లోకకంటకుడు అవుతాడేమో, పరాక్రమవంతుడు అవుతాడేమో, పెరిగిన తర్వాత మళ్ళీ నా మీద కక్ష తీర్చుకుంటాడేమో అనే భయంతో నేను ఈవిడిని తీసుకుపోతున్నాను. స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ అశ్వినీ దేవతల ద్వారా పురుడు పోయిస్తాను. అప్పుడు పిల్లాడు పుట్టగానే వాడిని పురిటింట్లో ముక్కల కింద వెరిగి చంపేసి ఈవిడిని వదిలిపెట్టేస్తాను. ఇంకా ఈవిడికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, భర్త చచ్చిపోతాడు కనుక, ఇప్పటికే వాడు పోయాడు కనుక. అప్పుడు నాకు నిష్కంటక మార్గం వస్తుంది, అంటే ఇంకా నాకు భవిష్యత్తులో రాక్షసుల బెడద ఉండదు. ఎలా ఉంది నా ఫ్యూచర్ అన్నట్ట, ఏడిసినట్టుంది అన్నాడు ఆయన. నీ భవిష్యత్ ప్రణాళిక ఏం బాగాలేదయ్యా, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు అనుకుంటున్నావా? వాడు చావడు, వాడు చావడం అనేది అంత తేలిక కాదు. వాడు రేపో మాపో వరములు పొంది వస్తే వాడు చావడం, మీరు చచ్చిపోతారు. ఇంకో రహస్యం చెప్పనా, ఈ కడుపులో ఉన్న పిల్లవాడు పుడితేనే మీరు బతుకుతారు, లేకపోతే మీరు చచ్చిపోతారు. వీడే మిమ్మల్ని రక్షించే పరమ భాగవతోత్తముడా, కడుపులో ఉన్నవాడు సామాన్యుడా. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు, ఉన్నిద్రుండు జన్మాంతర ఆవిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు, దైత్యాంగన గర్భస్థునుడగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబులను దుర్భావంబును పొంది చావడు భవద్దోర్దర్పభావంబున. ఈ కడుపులో ఉన్న బాలుడు ఏ భయము లేనివాడు, నిర్భయుడు, పరమభాగవతోత్తముడు. ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాడు, అనగా నిరంతరం హరిస్మరణ అనే జ్ఞానంలో ఉంటాడు. ఎన్నెన్నో జన్మల నుంచి, కొన్ని యుగముల నుండి జన్మించి హరిస్మరణ చేసి ధన్యాత్ముడై ఇప్పుడు ఇలా పుడుతున్నాడు. ఈ జన్మ కాదు వీడి పుణ్యం, కొన్ని వేల జన్మల పుణ్యం ఈ ప్రహ్లాదుడనేవాడి రూపంలో పుట్టబోతున్నది. అన్ని జన్మలలో హరిని ఆరాధించి ఆ హరిభక్తితో ఇప్పుడు శ్రీమన్నారాయణుడి పాదాలు సేవించి ఆయన పాద పద్మములలో ఉన్న మరందం తాగి మత్తెక్కబోతున్నాడు పరమ మహిమ కలిగిన వాడు. ఈ దైత్యాంగన గర్భంలో ఉన్న, లీలావతి గర్భంలో ఉన్న బాలకుడున్నాడే, వాణ్ణి నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా చంపలేవు. కత్తితోటి, సోలంతోటి, గదతోటి, అగ్నితోటి, జలంతోటి, వాయువుతోటి, భూమితోటి, ఆకాశంతో, ఇంతెందుకు ఇక దేనితోటి చంపలేము వాణ్ణి. వాడు చావడు నీ పరాక్రమం వల్ల, చావడు వాళ్ళ నాన్న పరాక్రమం వల్ల చావడు. ఈతడు బ్రతికి ఉంటే ఈతని మహిమ వల్ల వాడు చచ్చిపోతాడు, లోకాలన్నీ సుఖం పొందుతాయి. ఇంద్ర, భవిష్యత్తు మీకు తెలియదు, నాకు తెలుసు. మీకు భవిష్యత్తు చాలా అంధకారంగా ఉన్నది, భయంకరంగా ఉన్నది. రేపో మాపో హిరణ్యకశిపుడు వచ్చి లోకాలను ఆక్రమించి మిమ్మల్ని కింద పారవేసి తొక్కేసి మీకు దిక్కు మొక్కు లేకుండా చేస్తాడు. అప్పుడు ఈ కుర్రవాడి వల్లే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. అంటే వీడు బతికితే మీరు బతుకుతారు, వీడు చచ్చిపోతే అసలు మీకు బతుకేలేదు. కానీ వీడిని ఎవరూ చంపలేరు. నా మాట విను, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వదిలిపెట్టనగానే, అమ్మ నాకు ఇవన్నీ తెలియదండి, నేను హరిభక్తుణ్ణి, తెలియక అపచారం చేశాను అని ఆ కడుపులో ఉన్న పిల్లవాడికి క్షమార్పణ చెప్పుకుని ఇంద్రుడు మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ ఈ సంభాషణ అంతా వింటోంది, కానీ ఆ దేవలోకపు సంస్కృతం పూర్తిగా అర్థం కాలేదు. అందుకే కొంచెం అర్థమయ్యి అర్థమవక ఉందిట. ఇప్పుడు గురువుగారు చెప్పే పురాణాల్లో అన్ని పదాలు మీకు అర్థమవుతాయా? అర్థమైనట్టు కొందరు నటిస్తారు కూడా. అందువల్ల సహజంగా ఆ మహాసంస్కృతం అర్థం కాక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇక మా అమ్మని ఆ క్షణమే ఇంద్రుడు వదిలి తన లోకానికి పోగానే మా అమ్మ నారదునితో అతని ఆశ్రమానికి వెళ్ళింది. నారదుడు మహాత్ముడు, సకల లోకాలకి గురువు. నా తల్లిని, గర్భవతిని, కన్న కూతురులు అతని ఆశ్రమానికి తీసుకెళ్ళి పెంచాడు, అన్నం పెట్టాడు, మళ్ళీ మా అమ్మ ప్రసవం అంత తేలిగ్గా పొందనందిగా మా నాన్న వచ్చేదాకా ఆవిడ పురుడు పోసుకోదు. అందుకని అంతవరకు నారదుడు సేవ చేశాడు. నారదుడు ఇలాంటి మహానుభావుడు ఆవిడకి సేవ చేసేటండి. ఆవిడ యోగం అంటారు దాన్ని. ఎక్కడి జ్ఞానప్రదాత అయిన గురువు అయినా ఆ గురువు ఒక సామాన్య స్త్రీని, ఒక రాక్షస స్త్రీని నా కూతురు అమ్మ అని ఇంట్లో పెట్టుకున్నాడా? అసలు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశమే ఉంటుందా? ఎలా అన్నాడు ఆయన అంటే ఆ కడుపులో ఉన్న పిల్లాడి మహిమ. ఆవిడికి యోగం ఏమిటంటే కొడుకు వల్ల. అందుకే కడుపులో ఉన్న నన్ను కరుణించి మా అమ్మను రోజు ఎదురుగుండా కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా భగవత్ కథలే చెప్పేవాడు, హరికథలు చెప్పేవాడు, ఓం నమో నారాయణయ్య అనిపించేవాడు. అఖిల జగములకు హరి మూల విరాట్టు, అఖిల జగములకు హరి మూల విరాట్టు, అతని నామే మహామృతంబు. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల వ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అమ్మా, ఈ చరాచర జగత్తంతటికీ ఆ శ్రీ మహావిష్ణువే దేవత. ఆయనే ఆశ్రయమిచ్చే పరంజ్యోతిస్వరూపుడు, ఆయనే మూల విరాట్టు, ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టిభర్త, ఆయనే సృష్టిహర్త. త్రిమూర్తుల రూపంలో విహరించే మూల విరాట్ ఆయన. ఆయన నామస్మరణం పరమ పవిత్రమైన అమృతం. స్వర్గలోకంలో ఉన్న అమృతం కంటే గొప్పదైన అమృతం అది. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, అందరికీ ప్రభువు. అందుకే విష్ణు అన్నారు ఆయన్ని, వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు గనక ఆయన విష్ణు అన్నారు. ఆయనకి జయము తప్ప అపజయము లేదు. అటువంటి మహానుభావుడు ఆయన. భక్తితో ఉన్నవారిని అనుగ్రహించి మోక్షమిస్తాడు. కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నీకు ఇస్తాను, అది జపించు. ఆ మంత్రం నీకు సర్వకాల సర్వావస్థల్లో తోడవుతుంది, నిన్ను రక్షిస్తుంది. ఇక అంతకంటే గొప్ప మంత్రం మరొకటి లేదు అని మా అమ్మకి ఆనాడు ఈ కథలన్నీ చెప్పి ఓం నమో నారాయణాయ అనిపించాడు. అప్పుడు కడుపులో ఉన్న నేను ఓం నమో నారాయణాయ అన్నాను. ఆయన ఆనందపడిపోయి ఆహా రెండు గొంతులు వినబడుతున్నాయి, లేత గొంతు అని బద్దమే చెయ్యేసి, నాయన ఈ నామం బయటకు వచ్చాక కూడా ఉంటుంది నీకన్నట్ట. మా అమ్మ వింది కథ, నేను విన్నాను. మా అమ్మ ఆ గర్భంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంది, బయటకు వచ్చాక సహజంగా ఆడవాళ్ళు పంట పనుల్లో పడి మర్చిపోతారు, దాంతోపాటు నారద అనుగ్రహం గురు కటాక్షం లేకపోవడం వల్ల మర్చిపోయింది. ఈ కథలు మర్చిపోయింది, హరిస్మరణ మర్చిపోయింది, మా నాన్న రాగానే ఏమండో అని వెళ్ళి ఆయన కౌగిలించుకుని అన్నీ మర్చిపోయింది. కానీ నేను ఆ గురువు సద్గురువు పరమ జ్ఞానప్రదాత అయిన నారదుని దివ్యానుగ్రహం వల్ల కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్న కథలు, అప్పుడు పొందిన మంత్రం బయటకు వచ్చాక కూడా ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇది సంపూర్ణంగా గురు కటాక్షం, మా గురువు గారి అనుగ్రహం వల్ల ఎప్పటికీ నేను అది మర్చిపోలేకపోతున్నాను. బ్రహ్మానందం పొందగలుగుతున్నాను. నేను పిలిస్తే ఎదురుగుండా ఆడతాడు ఆయన, అదిగో ఇదిగో ఇక్కడే ఉన్నాడు అంటూ నేను ఆయన్ని చూడగలుగుతున్నాను. కాబట్టి నా మాట వినండి, నాతో కలిసి మీరందరూ కూడా నామస్మరణ చెయ్యండి. ఈ విషయం నాకు నారదునికి తప్ప కనీసం మా అమ్మకు కూడా గుర్తులేదు, మా తండ్రికి తెలియదు, ఎవరో బోధ చేశారనుకుంటున్నారు. బోధ చేసింది సద్గురువు ఆయన. కాబట్టి నా మాట వినండి. శ్రీనాథుని పద సరసిజ భజనే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా,
కనుదోయి నిలిచి ఆడేను కలసి, కనుదోయి నిలిచి ఆడేను కలసి, శ్రీహరికి సరి దైవమిక లేదు, మన తల్లి తండ్రి గురు బంధు సర్వము అతడే, శ్రీనాథుని పద సరసి జభజనే, ఈ నర జన్మము కనినా ఫలం, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ
అని అందరి చేత కూడా నారాయణ స్మరణ చేయించాడు. ఈ భూమి మీద జన్మమెత్తాము అంటే దానికి ఒకటే ఫలితం, నారాయణ స్మరణమే. నారాయణ అని ఒక్కసారి పిలిచినంత మాత్రం చేతనే మన కళ్ళకెదురుగుండా నిలబడి మనతో కలిసి ఆడుతూ పాడుతూ ఉంటాడు ఆయన. ఆయన దగ్గర ఎంత పండితుడైనా పనికిరాడు, ఎంత బ్రాహ్మణోత్తముడైనా పనికిరాడు, పరమ దాత అయినా పనికిరాడు, కానీ భక్తితో పులకించిపోయి నారాయణ స్మరణ చేసేవాడు మాత్రం ఆయనలో కలిసిపోతాడు. ఇంకెంతకు మించిన మరో మహోపాయం లేదు. ఎన్నో యజ్ఞములు చేసేవాడు, క్రతువులు చేసేవాడు, రథములు చేసే వాడు ఎవరూ పొందలేని హరిని మనం పొందడానికి ఇది సులభోపాయం. మీరంతా కలిసి హరిస్మరణ చెయ్యడానికనే అందరూ కలిసి చక్కగా చెక్కలు బుచ్చుకుని చిడతలు బుచ్చుకుని వాయించుకుంటూ హరి 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 అన్నారు. ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అన్నారు. ఈ దెబ్బతోటి ఈ గురువులు వచ్చి పరుగు పరుగులు వచ్చి చూశారట, మొత్తం బడంతా గుడైపోయింది, హరికు యొక్క గుడి అయిపోయింది. ఇంకేముంది, వాళ్ళు గుండెలు బాధేసుకున్నారు, ఎంత చెప్పినా వినడం లేదనుకున్నారు. ఆ క్షణమే హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు ఆ కొంప ములిగిపోయింది బాబు అంటే, ఇదేంటంటే నా కొంప బాగానే ఉంది కదా అన్నాడు ఆయన. ఇది కాదయ్యా, నీ కొడుకుని మళ్ళీ తీసుకెళ్లి మేము చాలా పెద్ద పొరపాటు చేశామని అనిపిస్తున్నది. అదేమిటది, చంటి పిల్లలుగా ఉన్నటువంటి మొత్తం రాక్షస బాలురంతా మడిగట్టుకుని బడిని కాస్త గుడిగా మార్చి నిరంతరం గొంతు తడి ఆరిపోయేటట్టుగా హరి 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 అని స్మరణ చేస్తున్నారు. మొత్తం అందరినీ మార్చేశాడు ఆయన. రక్షోబాలుర నీ కొడుకు చరంజీరి లోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి, రాక్షసుల యొక్క పిల్లలందరినీ నీ కొడుకు ఏకాంతంగా పట్టుకెళ్ళాడు, మాకు పంగనామం పెట్టేశాడు, గురువు గారికి పంగనామం పెట్టి పిల్లలందరినీ పట్టుకెళ్ళిపోయి వేరే స్కూల్ పెట్టేశాడు. మా స్కూల్ దివాళా ఎత్తింది, అందులో ఒక్క పిల్లాడు లేడు. అతని బడిలోకి వెళ్ళిపోయారంతా. అక్కడ చేర్చి లోపల లోపల రహస్యంగా నా శిక్షా మార్గం అంతా తప్పని, నేను పరికిమాలిన వాడిని, నేను చెప్పే వాటి వల్ల నరకానికి పోతామని వాళ్ళకి బాగా నూరిపోశాడు. వాళ్ళకు కూడా ఆయన చెప్పింది ఎక్కింది, ఆనందపడిపోతున్నారు వాళ్ళంతా. వాళ్ళందరికీ హరిస్మరణ నేర్పాడు. మోక్షాయత్తుల చేసినాడు, వాళ్ళని మోక్షానికి పంపించేస్తున్నాడు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా మోక్షానికి వెళ్ళాలంటే హరిస్మరణ చెయ్యాలని. ఆ విషయం చెప్పకుండానే చెప్పారు హిరణ్యకశిపుడి దగ్గర. మనకున్ మోసం భూవాటిల్లే, వాళ్ళంతా మోక్షానికి పోతే మనకి మోసమే కదా, ఇక తాగేవాడు ఎవడు ఉంటాడు, హరిద్వేషం పొందేవాడు ఎవడు ఉంటాడు. నా మాట విని, నీ దక్షత్వంబున చక్కజేయవలయున్ దైతేయ వంశాగ్రణి, నీ సామర్థ్యంతో ఇదంతా సరిదిద్దాలి, ఏకమా శక్తి పనికిరాదు, మేమెందుకు పనికిరాం, కావాలంటే రిజిగ్నేషన్ ఇచ్చేస్తాం, మేము రాజీనామా ఇస్తాం కానీ రాజీ పడలేము, నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో. అయినా హిరణ్యకశిప ఇలాంటి దౌర్భాగ్యం ఎలా కన్నావయ్యా, చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు, విష్ణుని పైన నెక్కపు మొక్కువ మానండెక్కడి సుతుకంటి రాక్షసేశ్వర వెర్రిన్. పరమ పవిత్రమైన రాక్షస వంశంలో ఈ దౌర్భాగ్యుడు ఎలా పుట్టాడు, పిచ్చాడు ఎలా పుట్టాడు, ఈ మూర్ఖత్వంతో పాటుగా పక్క వాళ్ళను కూడా మూర్ఖులుగా మార్చేవాడు ఎలా పుట్టాడు, విష్ణు మీద నిజమైన ప్రేమ విడిచిపెట్టాడు ఇంతెందుకు, ఇలాంటి కొడుకుని ఎలా కన్నావయ్యా, ఏ ముహూర్తంలో కన్నావు అన్నాడు తండ్రిని. ఎక్కడి సుతు కంటి, ఎటువంటి కొడుకుని కన్నావో, ఏ నక్షత్రంలో పుట్టాడో వీడు, అమ్మ బాబోయ్ రాక్షసుల వంశంలో పుట్టవలసిన నక్షత్రం కాదు అది, అది పరమ అపవిత్రమైన నక్షత్రం అయి ఉంటుంది. వెర్రాండి కన్నావు రాక్షసేశ్వర, నీ తప్పు నీ దగ్గరట్టుకుని మమ్మల్ని తిడతావు అనగానే హిరణ్యకశిపుడు పళ్ళు పటపట కొరికి ఏం చెయ్యాలో తెలియక, ఓ దానవ వీరులారా ఆ పిల్లల్ని ఈడ్చుకురండి అన్నట్ట. వాళ్ళు ఈడ్చుకొచ్చి సభలో పెట్టారు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే ఎక్కడ చూసినా నీ గురించే చెత్తగా చెప్పుకుంటున్నారా అంత, గురువులు ఏడుస్తున్నారా, గురువుల్ని ఏడిపించి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావురా, కంఠక్షోభము కాగ ఒత్తిలి మహాగాఢంబుగా డెంబ వైకుంఠం బల్కెదు, గొంతంతా చించుకుని పదే పదే హరి హరి అంటావు, ఆ వైకుంఠుండే పొగుడతావు. ఆ వైకుంఠుండు నిజంగా గొప్పవాడైతే నేను లోకాలన్నీ జయించినప్పుడు ఏమైపోయాడు, ఇంద్రాదుల్ని తన్నినప్పుడు ఏమైపోయాడు, ఈ బ్రాహ్మణులందరినీ పీల్చి పిప్పి చేసినప్పుడు ఏమయ్యాడు, యజ్ఞములు ధ్వంసం చేస్తే ఏమైపోయాడు, ఆవుల్ని చంపినప్పుడు ఏమయ్యాడు, భాగవత కథల్ని పాడు చేసినప్పుడు ఏమైపోయాడు. వాడేం వీరుడు కాదు, అసలు లేడు ఆ వైకుంఠుడనేవాడు, ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. నేను వైకుంఠం మీదకి దండయాత్రకి వెడితే అక్కడ నాకు కనపడలేదు, ఆదిశేషుడు లేడని చెప్పేశాడు. కాబట్టి ఆ వైకుంఠుడు అనేవాడు ఎవడో ఉన్నాడు అనుకుని నమ్మి అనవసరంగా ఎందుకురా పాడైపోతావు, ఉంటే నా ఎదురుగుండా పారేయరా, అప్పుడు వాడు అంతం చూస్తాను. అసలు నీకు ఎవడు దిక్కు, లోకాలన్నీ జయించిన దిక్పాలకుల్ని కీలుబొమ్మలు చేసి కళ్ళ కింద పెట్టి తొక్కి ఆడిస్తున్న మహాపరాక్రమంతో విక్రమంతో ఉన్న నన్ను ఇంత పీడిస్తున్నావు, ఏడా హరి అనగానే ప్రహ్లాదుడు ఎంత తిట్టినా ఆయన గుక్క తిప్పుకోకుండా తిట్టినా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, నువ్వు అన్నదంతా నిజమే, అన్నిటినీ జయించావు, లోకములన్నీయున్ గడియలోన జయించితివి, ఈ లోకాలన్నీ ఒక గడియలో జయించావు, కానీ ఇంద్రియానేకము చెత్తమున్ గెలువ నేరవు, అన్నిటినీ జయించావు, నీ ఇంద్రియాలను జయించావా, నీలో ఉన్న కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు జయించావా, నీ కళ్ళని ముక్కుని చెవులని కాళ్ళ ఇవేటినీ జయించలేకపోయావు, ఇంద్రియాలు జయించలేకపోతే చిత్తమున్ గెలువు అనేవారు, నీ మనస్సుని గెలవలేకపోయావు, నీ మనస్సుని గెలువు, ఇంద్రియాలని గెలువు, అప్పుడు నిన్ను నిబద్ధ చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో నీకు విరోధి లేడొకడు, నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా. ఓ రాక్షసేశ్వరా, నిన్ను రోజు నాశనం చేస్తూ నిన్ను సంసారంలో కట్టి పారేస్తున్న ఈ ఇంద్రియములనే శత్రువుల్ని, మనస్సు అనే శత్రువుల్ని, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని ఆరు శత్రువుల్ని జయించు, వాటిని అదుపులో పెట్టామనుకో, అప్పుడు ఈ ప్రాణులలో నీకు శత్రువు లేడు. ఇప్పుడు మనం ఒకరిని శత్రువు ఎందుకుంటున్నావు అంటే మన మనస్సులో కల్మషం ఉండడం వల్ల. మనం మంచివాళ్ళమైతే శత్రువు ఎందుకుంటారు, దుర్యోధనుడికి అంత దుర్మార్గులేట. భీష్ముడు ఒకరోజున దుర్యోధనుడిని భీముడిని పిలిచాడు. దుర్యోధన ఒక్క మంచివాడిదే అంటే వాడు తిరిగి తిరిగి నెల తర్వాత వచ్చి అసలు ఒక్కడు లేడు అంత పాపాత్మలే చిచ్చి అసలు లోకంలో మంచివాడు లేడన్నట్ట దుర్యోధనుడు. ఈయన ఏం చేశాడు భీష్ముడు, ధర్మరాజును పిలిచాడు, మంచివాడిని తెమ్మల్లా ఒక్క చెడ్డవాడిని తీసుకురా అన్నట్ట. ఈయన నెల్లాళ్ళు వెతికొచ్చి ఈయన ఉట్లి చేతులతో వచ్చాడు. అసలు లోకంలో ఒక్క మంచివాడే, ఒక్క చెడ్డవాడు దొరకట్లేదు అన్నట్ట. ఎంత వెతికినా భీష్మ నీ దగ్గరికి తెద్దామంటే ఒక్క చెడ్డవాడు లేడు, గుంటూరులో చెడ్డవాడే కనపట్టలేదు అన్నట్ట. అంటే ధర్మరాజు గారికి అందరూ మంచివాళ్ళే, ఆయన మంచివాడు గనక ఆయన చెడ్డవాడిని వెతికి తేలేకపోయాడు, అదే దుర్యోధనుడు ఒక్క మంచివాడిని తేలేకపోయాడు. వారి వారి స్వభావాలు. అందుకని ఏమని చెప్పాడనమాట, నీకు ప్రాణికోటిలో విరోధి లేడు, నీ మనస్సే నీ శత్రువు, కొంచెం తెలివితేటలు ఉపయోగించు అనగానే అప్పుడు అలాగా నా తెలివితేటలు పక్కన పెట్టు, నువ్వు రోజు మా హరి శ్రీహరి అని ఓ హరి సాహరి పలుకుతున్నావు కదా, ఏడు ఒక్కసారి చూపించన్నట్ట. చూపించమంటే ఏం చెప్పను, అంతటా ఉన్నాడు, అదిగో నాకు ఇక్కడ కనపడుతున్నాడు, ఇక్కడ కనపడుతున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అసలు నీలోనూ హరి కనపడుతున్నాడు అన్నట్ట. నిజంగా హిరణ్యకశిపుడిలో కూడా వెళ్ళి ఆయన కనబడేవాడు. ఆయన లేని చోటు అంటే ఎక్కడుంది, అన్ని చోట్ల ఉన్నాడు. కల్లడంభోధి కల్లడు గాలి కల్లడాకాశం కుంభిని కలడోంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడగ్రిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రార్కులన్ కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడం. అగ్నిలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, సముద్రం అంతా ఎక్కడ వెతికినా ఆయనే కనపడుతున్నాడు క్షీరసాగరంలో. ఇదిగో వాయువు అంతా ప్రసారం అయ్యింది, అందులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, అన్ని దిక్కుల్లో ఉన్నాడు, పగలున్నాడు, రాత్రి ఉన్నాడు, వెలుతురులో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, దిక్పాలకులలో ఉన్నాడు, రాక్షసుల్లో ఉన్నాడు, దేవతల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నాడు, మానవులలో కూడా మళ్ళీ పురుషులు స్త్రీలు నపుంసకులు అని పిలువబడే ముగ్గురులోనూ ఉన్నాడు. కాబట్టి అంతటా ఉన్నాడు ఈశుడు. అసలు ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నాడు 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 ఉన్నాడు. వెతకాలి, వెతకంగా నేల ఈయాడని అక్కడెక్కడ వెతకక్కర్లా, నేర్పుంటే ఇక్కడే కనపడతాడు అని ప్రహ్లాదుడు అద్భుతమైన బోధ చేశాడు. ఆ బోధతో రేపు కలుసుకుంటాం. కాకపోతే ఇవాళ వ్యాస పూర్ణిమ కాబట్టి ఈ వ్యాసుడికి సంబంధించిన నామస్మరణ ఒక్కసారి చేసుకోవాలి గనక మీరందరూ నేను చెబుతూ ఉంటానండి. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః, బ్రహ్మానందప్రదాయకాయ నమః, అజ్ఞానతిమిరాదిత్యాయ నమః, సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః, వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః, శ్రీమతే నమః, ముక్తిప్రదాయకాయ నమః, శిష్యోపదేశ నిరతాయ నమః, భక్తాభీష్టప్రదాయకాయ నమః, సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః, కార్యాకార్యప్రబోధకాయ నమః, జ్ఞానముద్రాంచితకరాయ నమః, శిష్యహృత్తాపహారకాయ నమః, ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః, సర్వతంత్రస్వతంత్రధియే నమః, అద్వైతస్థాపనాచార్యాయ నమః, సాక్షాత్ శంకర రూపధృతే నమః, షణ్మత స్థాపనాచార్యాయ నమః, త్రయీ మార్గ ప్రకాశకాయ నమః, వేద వేదాంత తత్వజ్ఞాయ నమః, దుర్వాది మతఖండనాయ నమః, వైరాగ్య నిరతాయ నమః, శాంతాయ నమః, సంసారార్ణవ తారకాయ నమః, ప్రసన్న వదనాంభోజాయ నమః, పరమార్థ ప్రకాశకాయ నమః, పురాణస్మృతి సారజ్ఞాయ నమః, నిత్యతృప్తాయ నమః, మహతే నమః, శుచియే నమః, నిత్యానందాయ నమః, నిరాతంకాయ నమః, నిస్సంగాయ నమః, నిర్మలాత్మకాయ నమః, నిర్మమాయ నమః, నిరహంకారాయ నమః, విశ్వవంద్య పదాంబుజాయ నమః, సత్వప్రధానాయ నమః, సద్భావాయ నమః, సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః, అనఘాయ నమః, సారహృదయాయ నమః, సుధియే నమః, సారస్వతప్రదాయ నమః, సత్యాత్మనే నమః, పుణ్యశీలాయ నమః, సాంఖ్యయోగ విచక్షణాయ నమః, తపోరాశయే నమః, మహాతేజసే నమః, గుణత్రయ విభాగ విదే నమః, కలిఘ్నాయ నమః, కాలకర్మజ్ఞాయ నమః, తమోగుణ నివారకాయ నమః, భగవతే నమః, భారతీజేత్రే నమః, శారదాహ్వాన పండితాయ నమః, ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః, లక్ష్యభేద ప్రదర్శకాయ నమః, నాదబిందు కళాభిజ్ఞాయ నమః, యోగిహృత్ పద్మభాస్కరాయ నమః, అతీంద్రియ జ్ఞాననిధయే నమః, నిత్యానిత్య వివేకవతే నమః, చిదానందాయ నమః, చిన్మయాత్మనే నమః, పరకాయ ప్రవేశకృతే నమః, అమానుష చరిత్రాఢ్యాయ నమః, క్షేమదాయినే నమః, క్షమాకరాయ నమః, భవ్యాయ నమః, భద్రప్రదాయ నమః, భూరిమహిమ్నే నమః, విశ్వరంజకాయ నమః, స్వప్రకాశాయ నమః, సదాధారాయ నమః, విశ్వబంధవే నమః, శుభోదయాయ నమః, విశాలకీర్తయే నమః, వాగీశాయ నమః, సర్వలోకహితోత్సుకాయ నమః, కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః, కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః, శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబా మనోరథాయ నమః, శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్ భాష్యాది గ్రంథకల్పకాయ నమః, చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః, మహామతయే నమః, ద్విసప్తితమతోచ్ఛేత్రే నమః, సర్వదిగ్విజయప్రభవే నమః, కాషాయ వసనోపేతాయ నమః, భస్మోద్ధూలిత విగ్రహాయ నమః, జ్ఞానాత్మక ఏకదండాఢ్యాయ నమః కమండలు లసత్కరాయ నమః గురు భూమండల ఆచార్యాయ నమః భగవత్పాద సంజకాయ నమః వ్యాససందర్శన ప్రేతాయ నమః ఋష్య సురంగ పురేశ్వరాయ నమః సౌందర్యలహరీముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః చతుషష్టి కళాభిజ్ఞాయ నమః బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూజయ సన్నుతాయ నమః తోటకాచార్య సంపూజ్యాయ నమః పద్మపాదార్చిత అంఘ్రికాయ నమః హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః నృసింహభక్తాయ నమః సద్రత్నగర్భ హేరంబజ పూజకాయ నమః వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః జగత్పూజ్యాయ నమః జగద్గురవే నమః శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యస్వామినే నమః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.